మాతృదేవో భవ.
ఏమియు చేత కాక మనసింతయు కట్టగలేక జగన్మాత, ఏమియు చేత కాక మనసింతయు కట్టగలేక నీది నిమ్మోమును చూచుచుందు మొగమోటమిలేదు రవంత దీనిలో. ఏమియు చేతగాక మనసింతయు కట్టగలేక నీదు నిమ్మోమును చూచుచుందు మొగమోటమిలేదు రవంత దీనిలో. ఈ మది మాయయంట ఇది ఏడ్చడి ఈ జగమెల్ల మాయయంట, ఈ మది మాయయంట ఇది ఏడ్చడి ఈ జగమెల్ల మాయయంట. ఓ మహిళామణి, ఓ మహిళామణి, కడకయోమయమయ్యను సృష్టి ఎంతయున్, కడకయోమయమయ్యను సృష్టి ఎంతయున్. ఇబియన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1502 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 202 భాగానికి స్వాగతం పలుకుతాను. ఏమియు చేయలేక మనసింతయు కట్టగలేక నీదు నిమ్మోమును చూచుచుందు మొగమోటమి లేదు రవంత దీనిలో. ఈ జగత్తత్వం, మన జీవితతత్వం మనకు అర్థం కావడం కష్టంగా ఉన్నప్పుడండి చేయాల్సిన పని ఏమిటంటే ఇంట్లో దేవుడు ఫోటో కేసి చూడాలి. ఈ సృష్టిలో ఇతర పదార్థాల కేసి చూడకూడదు. ఎందుకంటే ఆ పదార్థాలన్నిటికీ మనం రూపాన్ని బట్టి ఓ పేరు పెట్టాం. ఆ వస్తువును చూసినప్పుడు ఆ రూపం కారణంగా, ఆ పేరు కారణంగా ఆ భావమే కలుగుతుంది, కానీ దైవభావం కలగదు. అన్నీ దేవుడే అని చెప్పడం తేలికే. కానీ విగ్రహారాధన ఎందుకు అవసరము అంటే, దేవాలయాలు ఎందుకు అవసరము అంటే, మనం వాటిని కాపాడుకోవలసిన అవసరం ఎందుకుంది అంటే, అన్ని వస్తువులకి తలో పేరు పెట్టినట్టే పోనీ ఒక వస్తువుకి దేవుడని పేరెట్టాం అలా అనుకుందాం, విషయం అర్థమవుతుంది. అది దేవుడా కదా తర్వాత. ఈ రాళ్ళు అన్నీ దేవుడు కానప్పుడు ఆ రాయి దేవుడు అవుతుంది అనే పిచ్చి ప్రశ్నకి ఇది సమాధానం. ఈ రాయి మాత్రం రాయి ఎందుకైంది? ఈ రాయిని రాయి అని మనం పేరు పెట్టాం. అలాగే రాయిని దేవుడు అని పేరు పెట్టాం అనుకోరాదా? ఈ రాయి అన్ని రాళ్ళు దేవుళ్ళు కానప్పుడు ఈ రాళ్ళు దేవుళ్ళు అవుతాయనే పిచ్చి ప్రశ్న వేసే సన్నాసులు ఆలోచించవలసింది ఏమిటంటే, అందరూ పుత్రులే అయినప్పుడు వీళ్ళ అబ్బాయినే పుత్రుడని ఎందుకు అంటున్నాడండి ఈయన? అందరూ అబ్బాయిలే కదా. ఆయన పుత్రుడు అనుకున్నాడు, అబ్బాయి అనుకున్నాడు, అలవాటు పడ్డాడు, అందుకని ఆయనే పుత్రుడు అని అనిపిస్తుంది. ఇంకోటి పుత్రుడు అని అనిపించదు. అదే వయస్సు ఉన్న కుర్రాన్ని చూసినా సరే. అదే పోనీ లేదండి మా ఇంట్లో పుట్టాడైనా అని అంటే, మా ఇంట్లో పుట్టగానే ఆసుపత్రిలోనే మాయం చేసేసి ఈ పుత్రుడిని ఇంకో చోట పెంచేసి ఇంకో పుత్రుడిని ఎక్కడ పెడితే ఈయన అదే అని కూడా అదేనా అలవాటే. అంచేది ఇంతమంది కుమారులు లోకంలో ఉన్నప్పటికీ ఒక వ్యక్తిని ప్రత్యేకించి మన కుమారుడు అంటున్నట్టే ఇన్ని రకాల శిలలు శిల్పాలు లోకంలో ఉన్నప్పటికీ ప్రత్యేకించి కొన్ని శిలాలను శిల్పాలను దేవుడు అంటాం, అదే దేవుడు, మిగిలినవి కాదు. అంతే సమాధానం. ఏదైనా అనుకోవడమే. అందుకే మనం ఏం చేయాలంటే, ఎక్కడైనా అయోమయ భావన దుఃఖ భావన కలిగినప్పుడు తప్పనిసరిగా ఇంట్లో మనకి పూజామందిరాలు ఉన్నాయి, అదిగాక అన్ని గదుల్లోనూ వేళ భక్తి పెరిగిన కారణంగా ఏదో ఒక క్యాలెండరో ఓ ఫోటోయో ఓ శిల్పమో ఓ బొమ్మ ఏదో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోవడమే. ఎందుకంటే అక్కడ వెంటనే ఈ జగత్తునంతా శాసించేటువంటి శక్తి ఇక్కడ రూపంలో ఉందనే భావన మన మనస్సులో ఉంది. యద్భావం తద్భవతి, భావనాత్మకం జగత్తు. స్పష్టంగా అన్ని శాస్త్రాలు చెప్పాయి, నీ భావనలోనే ఉంది అంతా, ఇంకెక్కడా లేదు. ఆ విగ్రహంలో మహిమ కూడా మన భావంలోంచే వస్తుంది. మనం తీవ్రమైనటువంటి విశ్వాసంతో ఆరాధన చేస్తే ఆ మహిమ నిజమవుతుంది. ఆ తీవ్రమైన విశ్వాసము శ్రద్ధ లేకపోతే అది నిజం కాదు. అంచేది మహిమలు మాయలు ఏవైనా ఉన్నా అవి మనస్సులోనే ఉంటాయి, విగ్రహాల్లో కాదు, ఇంకో చోట కాదు. అంచేది బంగారు విగ్రహమా వెండి విగ్రహమా ఫోటోయా క్యాలెండరా మట్టి బొమ్మ, అది అనవసరమైన విషయం. అది అన్నీ ఒకే స్వరూపం. అక్కడికి వెళ్ళి మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఏమిటిది మనస్సును కట్టుకోలేకపోతున్నానమా, నిగ్రహించలేకపోతున్నాను అన్నిటికీ మనోక్షయో మోక్షయ్యేవా అని స్పష్టంగా చెబుతున్నారు. ఆ మనస్సుని ఆపలేకపోతున్నాను. అసలు ప్రయత్నం ప్రత్యేకించి చేయడం వల్ల ఇది కుదరడం లేదా, లేదు ప్రయత్నం సరిపోవడం లేదా, ఏమీ తెలియక అయోమయమైనప్పుడు ఏం చేస్తాం మనం? నీది నిమ్మోమును చూచుచుందు మొగమోటము లేదు రవంత దీనిలో. ఒప్పుకోవడానికి ఎప్పుడు మొహమాట పడకూడదండి. మానవుల దగ్గర ఏదైనా చేసిన తప్పు ఒప్పుకోవాలంటే మనకు మొహమాటంగా ఉండొచ్చు, దేవుడి దగ్గర ఒప్పుకుందుకు మొహమాటమే ఉందండి. అక్కడైనా ఒప్పుకోలేకపోతే ఈ అహంకారాన్ని ఎప్పటికీ పోగొట్టుకోలేవు. కనీసం నిజమేనమ్మా, ఇంతమందిలో నేను ఏదో ఘోరమో నేరమో చేశానని అంటున్నారు, నేను ఒప్పుకోలేనమ్మా, నీ దగ్గర ఒప్పుకుంటానంటే అమ్మవారు క్షమిస్తుంది, పెద్ద విషయం కాదు అది. కానీ అక్కడైనా ఒప్పుకునే ఇది ఉండాలి కదా, అక్కడ కూడా బొకాయించిస్తే. ఇతరుడు ఎరగకుండా ఈశ్వరుడు ఎరగడా అని అక్కడ చే అక్కడ పనికిరాదు. అందుకని నీది నిమ్మోమును చూసి సుందు మొగమవటమే లేదు రవంత దీనులు. ఎందుకయ్యా అంత యాతన పడుతున్నావు అంటే, ఈ మది మాయే అంట, ఇది ఏడ్చడి ఈ జగమెల్ల మాయే అంట, ఈ మనస్సే ఒక మాయట అని. ఇది మళ్ళీ దీంట్లోంచి పుట్టే కోరికలు ఏవో వాటి ఫలాలు సాఫల్యాలు వైఫల్యాలు అన్నీ మాయట. సర్వే క్షయాంతేనిచయా పతనాంతాశ్రముచ్చ్రయా సంయోగావి ప్రయోగాంత మరణాంతం చ జీవితం. ఎంత సంపాదించినా పోతుందిట, పేరు సహా డబ్బు సహా. పతనాంతా సముచ్చ్రయ, ఎంత ఉన్నత స్థితిలోకి ఎదిగినా పడిపోవడం ఖాయం, ఇప్పుడప్పుడు తప్పదు. అది ఒకడు అంత ఉన్నత స్థితిలోనే ఉండగా శరీర అవయవాలు పనిచేయట్లేదు అంటే మన ఉన్నత స్థితిని మనం కోల్పోయినట్టే. మన మహోన్నత స్థితి ఏదో మనం అనుకుంటాం, పెద్ద నాయకుడో గాయకుడో కథానాయకుడో అనుకుంటాం, అవన్నీ మన మనస్సులోనే ఉంటాయి, ఇంకెక్కడా లేవు. ఎవరో అనరు మన ఇంటికి వచ్చి, ఆయన ముసలాయన అయిపోయాడంటే ఇంట్లోంచి కదలట్లేదు అంటారు. ఇంకెవరు రారు, ఇంక వస్తే వైద్యులు వస్తారు, అభిమానులు రారు, ఇంకా కీర్తించేవాళ్ళు ఎవరు రారు. ఆయనతో పని అయిపోయింది ఇంకా. అంచేది ఈయన నేను ఇదివరకు ఇంత చేశా అంత చేశా నేను ఇంత గొప్పవాడిని నేను, ఈయన మనోభావన వల్ల ఈయన సంతృప్తి చెందాలి, కానీ అక్కడేమీ లేదు విషయం. అది ఇదివరకు మీరు నేను బయటకు వెడితే ఓ బ్రహ్మరథం పట్టేవారు, ఇప్పుడు ఏమీ లేదు. బ్రహ్మరథం ఎక్కడ, ఉగ్రరథం సిద్ధంగా ఉంది. ఉగ్రరథం అంటే పాడే, సిద్ధంగా ఉంది ఇక్కడ. బ్రహ్మరథం బాగానైపోయింది, ఉగ్రరథం మిగిలింది. అంచితను 60 ఏళ్ళు దాటా వయస్సు ఇచ్చినట్టు సిద్ధపడిపోవాలి ఇంకా. మన ఇంటికి ఎవరూ రారు, మనం ఒంటరిగానే ఉండాలి, మన పని ఏదో మనం చేసుకోవాలి, మనం గుళ్ళు తుడుచుకుంటూ గుళ్ళో దండం పెట్టుకుంటూ కూర్చోవడమే, ఇంకెవరి నుంచి ఏం ఆశించొద్దు. మన నుంచి ఆశించేవాళ్ళు కూడా చేయగలిగింది ఏదో చేద్దాం, లేనిది వీలు కాదని చెప్పేద్దాం, ఇంకా అనవసర భారాలు నెత్తి మీద పెట్టుకోవద్దు అని నిర్ణయించుకున్న వ్యక్తి ఏకాంతంగా ఆ తపస్సుకి ఆ ధ్యానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు ఈ భక్తి తీవ్రత కారణంగా ఖచ్చితంగా జగత్తత్వం అతనికి అర్థమై తీరుతుంది. ఓ మహిళామణి కడక అయోమయమయ్యను సృష్టి ఎంత, ఏమీ అర్థం కాక అయోమయమైందని. అయోమయం అంటే ఇనప గోడ కట్టేసిన విధానం. అయస్సు అంటే ఇనుము, అయస్కాంతం అంటారు. ఇనుమును ఆకర్షిస్తుంది కాబట్టి మ్యాగ్నెట్ని అయస్కాంతం అంటారు. సూర్యుడిని ఆకర్షిస్తే సూర్యకాంతం అంటారు, సూర్యకాంతం అని అంటారు. చంద్రకిరణాలను ఆకర్షిస్తే చంద్రకాంతం అని అంటారు. అంచితే ఆ అయోమయ స్థితిలో కూడా మనం చేయవలసింది అమ్మవారి ప్రార్థనే. ఆ ప్రార్థనే ప్రార్థననే భగవద్గీతలో ఏమన్నాడు, జిజ్ఞాసుహు అన్నాడు ఆ ప్రార్థన చేసేవాడిని అన్నాడు కృష్ణుడు. జిజ్ఞాసుహు, జ్ఞాతుం ఇచ్చా, తెలుసుకోవాలనే కోరిక వీడికి బాగా ఉందయ్యా, లేకపోతే ఇన్ని మాటలు ఇన్ని పద్యాలు ఎందుకు వస్తున్నాడు ఇష్టదైవం పేరు మీద. అందుకని ఇతనికి తెలియజేద్దాం, ఆ తపనే మనకి తెలియజేసేలా చేస్తూ. ఏమయ్యు చేత గాక మనసింతయు కట్టగలేక నీదు నెమ్మోమును చూచుచుండు మొగమోటమి లేదు రవంత దీనిలో ఈ మది మాయయంట ఇది ఏడ్చడి జగమెల్ల మాయయంట ఓ మహిళామణి కడకయోమయమయ్యను సృష్టి ఎంతయున్. ఈ అయోమయమైనటువంటి సృష్టిని మనం అవగాహన చేసుకునే ప్రయత్నంలోనే 292వ నామంలో ఉన్నాం. పురుషార్థప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ పూర్ణాయై నమః, పూర్ణాయై నమః. పూర్ణమైనటువంటి పదార్థంగా అమ్మవారికి మనం నమస్కారం చేస్తాం. 292 నామాలు. ఇందులోనే పూర్ణస్వరూపానికి మన పెద్దలు పూర్వం చెప్పినటువంటిది చెప్పుకున్నాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. అక్కడ ఉన్నది పూర్ణమే, ఇక్కడ ఉన్నది పూర్ణమేనయ్యా. పూర్ణం నుంచి ఎప్పుడు పూర్ణ పదార్థమే ఉదయిస్తుందయ్యా. దాని నుంచి పూర్ణాన్ని తీసినా పూర్ణమే, కలిపినా పూర్ణమేనయ్యా. ఏదైనా వచ్చేది పూర్ణమేనయ్యా, చివరికి మిగిలేది పూర్ణమేనయ్యా. ఉన్నదంతా ఒకే ఒక పదార్థం. అది అర్థమైతే నీకు సృష్టి అర్థమైనట్టే. పూర్ణంబూరులు అర్థమైనా కూడా ఇది అర్థం. పూర్ణంబూరులో లోపల ఇంకేం ఉండదు, ఇంకా ఒట్టి పూర్ణమే, అంతా తీపే. అందులో మళ్ళీ ఈ మధ్య బూరెల్లో కూడా ఏమిటో కొబ్బరి ముక్కలేసి నూపప్పేసి రకరకాల ఓవరాక్షన్లు చేస్తున్నారు, చేయకూడదు. ఎంత మనం పిండి వంటలను కూడా పాడు చేసుకుంటున్నాం. పూర్వం సాంప్రదాయ పద్ధతిలో ఎప్పుడూ మంచివి, అనేక విషయాల్లో అవే మంచివి. ఏమైనా కొన్ని కొన్ని పొరపాటైన నమ్మకాలు లాంటివి ఉంటే మన విజ్ఞానంతో దాన్ని సరిచేసుకోవచ్చు. కానీ ఆహారం విషయంలో, భాష విషయంలో, వేషం విషయంలో, ఆచార సంప్రదాయాలు అన్నింటినీ పూర్వం నుంచి వస్తున్న పద్ధతిని కులాచారం, మతాచారం, ప్రాంతీయాచారం, అలాగే కుటుంబాచారం, వాటిని ఎప్పుడూ కొనసాగించాలి. ఏవో చిన్న చిన్న మార్పులు మామూలుగా ఉంటాయి, కానీ మరీ విపరీతమైపోకూడదు. పిండి వంటల్లో కూడా ఈ మధ్య రకరకాలు కనిపిస్తున్నారు, అలా కలిపేయకూడదని. ఆ పూర్ణంబూరి అంటే పూర్ణంబూరి, ఇంకేం ఉండకూడదు అందులో. అది ఆ లోపల శనగపిండి అరగడం కష్టం, శనగపప్పుతో చేస్తారు కదా అని అరగడం కష్టం, అందుకని లోపల నెయ్యి వేస్తారు. బ్రాహ్మణులు బూరికి చిల్లు పెట్టి నెయ్యి వేస్తారండి, ఆస్తులు ఎరిగిపోయారు ఆక్షేపించడం కాదు, ఆస్తులు ఎరిగిపోవడం కాదు, మొన్న అన్నం అరిగిపోవాలంటే నిజే వేయాలి అక్కడ, లేకపోతే అరగదండి. ఇప్పుడే తోచిన ఒక అద్భుతమైన ఆలోచనని మీ ముందు పెడుతున్నానండి ఈ క్షణం విరామంలో. పూర్ణంబూరి అరగాలంటే లోపల కన్నం పెట్టాలి, నెయ్యి వెయ్యాలి. అందుకే దానికి సరదాకి ఏమనేవారంటే, అబ్బాయి నన్ను ముంచకపోతే నిన్ను ముంచుతానంటుంది రా బూరి, ముంచు అనేవారు. దగ్గరుండి వేయించేవారు పెద్దవాళ్ళు. కుర్రాడు ఎవరన్నా నాకు నెయ్యి ఇష్టం, నెయ్యి ఇష్టం లేనివాడు ఏం పనికొస్తావరా, ఏం పనికొస్తావరా అంటే ఆయనకి విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నెయ్యి వాటిన్నిటికీ ఉపయోగిస్తుంది, ఆక్షేపించేవారు. ఇందులో గమనించండి, నెయ్యి ఏమిటి, పూర్ణంబూరి పూర్ణం అనేది పరమాత్మకి సంకేతం, పూర్ణతత్వానికి సంకేతం. అయితే మరి దాంట్లో వేలు పెట్టి పొడిచి రంధ్రం చేయడం, అదే జగన్ మాయ. అందులో మాయ ప్రవేశించి అత్యతిష్ట దశాంగుళం, ఆ పదంగుళాలే వేలు పెట్టి కన్నం పొడవడం, ఆ పదంగుళాలే ఈ సృష్టి. సభూమిం విశ్వతో మృత్వ అత్యతిష్ట దశాంగుళం, ఈ సృష్టి. ఇది అర్థం కావాలంటే అందులో నెయ్యి పోయాలి. నెయ్యి ఏమిటి సంగతి, నెయ్యి ఏమిటి, ఎన్ని సంస్కారాలు జరిగితే పాలు నెయ్యిగా మారాయండి. పచ్చిపాలు కాసడం ఒక సంస్కారం, దానికి తోడు పెట్టడం ఒక సంస్కారం, అది పెరుగయ్యాక చిలకడం ఒక సంస్కారం, ఆ వచ్చినటువంటి వెన్నను కరిగించడం ఒక సంస్కారం, అప్పుడు నెయ్యి వచ్చింది. సరిగ్గా జీవితాన్ని కూడా కాసడము అంటే బ్రహ్మచర్యం, కాస్త సెగగానే ఉంటుంది. మరి బ్రహ్మచర్యం నిజంగా పాటిస్తే తట్టుకోవడం చాలా కష్టం. అమ్మాయిలు అబ్బాయిలు బ్రహ్మచర్యం పాటించాలంటే ఒకళ్ళ యావ ఒకళ్ళకు ఉండకూడదంటే పూర్వమే కష్టంగా ఉండేది, ఈ కాలంలో మరీ కష్టం. వాతావరణమే మార్చేస్తుంది మనుషుల్ని. అంచేతని బ్రహ్మచర్యం నిజంగా కష్టం కాదు, కాసడం లాంటిది, సెగ లాంటిది, సెగ కాపు తట్టుకోవాలి, ఆ వేడి తట్టుకోవాలంటే కష్టం. తర్వాత తోడు పెట్టాం కాసిన పాలకి, అదే పెళ్ళి, తోడు నీడ. ఆ తర్వాత పెరుగు, ఓ సంసారం ఏర్పడింది, గడ్డగట్టేసింది. అప్పటికే మనిషి బతుకు గడ్డగట్టేసింది, ఎందుకంటే అంతకుముందు బ్రహ్మచర్యంలో ఉండగా సన్యాసం పుచ్చుకుని జ్ఞానం పొందగలిగితే అయిపోయింది జీవితం, ఇంక తేలికైపోయింది. దానికేం బరువులు బాధ్యత లేదు, చేస్తే చేస్తాడు లేదా లేదు, సత్రం భోజనం మఠం నిద్ర అన్నారు. ఎక్కడో తింటాడు ఎక్కడో పడుకుంటాడు, ఏముంది దీనికి బ్రహ్మచారికి. ఏవో రెండు గుడ్లు ఉంటే చాలు, ఓ దండే ఉంటే చాలా ఆరేసుకుంటాడు, గోడమే ఆరేస్తాడు. మళ్ళీ సంసారం ఏర్పడ్డాక ఓ ఇంటివాడు అయ్యాడు, ఓ ఇల్లు పోడు, ఇల్లు కూడా పెట్టుకోవాలి. ఇల్లు పెట్టుకున్నాక గోడలు రంగులు ఎన్ని గొడవలు, ఇక అక్కడి నుంచి పిల్లలు. అంటే ఇది గడ్డగడ్డం అంటే ఇది, దాన్ని చిలకమన్నారు. ఆ సంసార జీవితాన్ని చిలుకు చిలుకు ఘోష ప్రఘోషమ ధనేన మధోధో గుణేన అని కృష్ణకర్ణామృతంలో చెక్కినట్టుగా, ఘోషాలయేషు దధిమంధన తీవ్రఘోషాఖ రోషాత్ కలిం విదధదేక కుభశ్చ కుంభాఖ శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఆ గొల్ల గూడెంలో జరుగుతున్నటువంటి మథనం ఉంది, ఆ మథనపు కవ్వపు సబోడులు వినపడుతున్నాయి వెంకటేశ్వర స్వామి నిద్రలేవయ్యా అన్నారు. మన జీవితాన్ని కూడా ఆ మథనం ఏర్పడిన వైవాహిక జీవితంలో దాన్ని చిలకాలి, కెలకూడదు, చిలకాలి. కెలికితే వాసన వస్తుంది, చిలికితే వెన్న వస్తుంది, వెన్న కావాలా వాసన కావాలా. అంచేత గృహస్థ జీవితాన్ని గర్హస్థ్య పదాన్ని ఎప్పుడైతే చిలికామో దాని సారాన్ని గ్రహించడం మొదలు పెట్టాము అన్నవనీతం కొత్తగా తీయబడింది, అది అవగాహన జ్ఞానం. దాది కృష్ణుడికి ఇష్టం అంటే ఆ ఆత్మీయమైన అవగాహన జ్ఞానము ఇష్టమని కానీ ఊరికి విజయ డైరీ వారిది, విశాఖ డైరీ వారిది వెన్న ఇష్టమని కాదు. అక్కడ అది పట్టుకెళ్ళి నైవేద్యం పెట్టేసి గొప్పలు చెప్పకూడదు. ఇక్కడ ఈ జీవితాన్ని వెన్నగా చేసావా, సారం ఏమిటో తీసావా, నవనీతం. ఎప్పటికప్పుడు కొత్త విషయాల నుంచి గ్రహించాలి నవనీతం అంటే, పాతది కాదు ఎంతసేపు. నవనీతం కొత్తగా మనకు ఎదురవుతున్న అనుభవాల నుంచి కొత్తది తీసుకోవాలి, అప్పుడు జీవితం నవనీతంలాగే ఉంటుంది. ఆ నవనీతాన్ని కాచాం చిట్ట చివరి సంస్కరణ, అప్పుడు నెయ్యి వచ్చింది. అంచేత ఆ సారాన్ని యజ్ఞంలో ఎప్పుడు నెయ్యి వేస్తారు, పాలు పెరుగు వెన్న ఏది పడితే అది వేసేయరు. పూర్వం వేసేవారు కదా, ఇప్పుడు బాగా అతి తయారైంది, అడ్డమైన పదార్థాలు పట్టుకెళ్ళి యజ్ఞంలో బారేస్తున్నారు, వేయకూడదు అలాగా. ఆ మంట కూడా మండదు, ముందు ప్రయోజనాలు పక్కనట్టండి. మంట కూడా ఆరిపోతుంది, పాలు పెరుగు ఇష్టం వచ్చినవన్నీ పోసేస్తే వంకాయ కూరలో సాంబార్లోను అందులో మండేవే పోయాలి. చెప్పారు పూర్వం ఏం చేయాలి, అబ్బాయి అన్నిటికీ మన ఆలోచనలు అన్నీ అతి అంతా జోడించారు. ఇక్కడ నెయ్యే వెయ్యాలి, ఆద్యం అంతే లెక్క. దాన్ని ఏదో ఒక స్వాహ ఇంద్రాయ స్వాహ ఇంద్రాయదన్నమమా అగ్న ఏ స్వాహ అగ్నయదన్నమమా అలాగే విష్ణవే స్వాహ విష్ణవ ఇదన్నమమా అని అలా వెయ్యాలి, సరిగ్గా లెక్కగా వెయ్యాలి. పితృకార్యాల్లో అయితే ఖచ్చితంగా ఎంత వేయాలో తూచి తూకం పెట్టి చెబుతారు. మా నీ ఇష్టం వచ్చినట్టు వేస్తే ఊరుకోరు, అక్కడ అరటి దొన్నెలు పెడతారు, దాంట్లో ఏకం ద్వే త్రీని చత్వారి అని ఖచ్చితంగా వేస్తారు. ఓ దాంట్లో ఏకమే, రెండో దాంట్లో ద్వేయలు, ఏదో మూడు, ఓ దాంట్లో మళ్ళీ కలిపి వస్తాయి. అంత లెక్కే, మనకి దొరికింది కదా అని గిన్నెత్తి పోసేయకూడదు. ఇంత లెక్కగా నీ జీవితాన్ని బ్రహ్మచర్యం ద్వారా కాచి, గృహస్థాశ్రమం ద్వారా తోడును సంపాదించి, సంసారాశ్రమాన్ని పెరుగు చిలికినట్టు చిలకడం ద్వారా దాని సారాంశాన్ని వానప్రస్థం రూపంలో వెన్న రూపంలో తీసి, చివరికి దాన్ని సన్యాసం రూపంలో బ్రహ్మజ్ఞాన రూపంలో ఆద్యం చేసి పరమేశ్వరునికి యజ్ఞంలో ఆహుతి ఇయ్యవయ్యా అని చెబుతున్నటువంటి ధర్మం హిందూ ధర్మం. ఇప్పుడు యజ్ఞ సంస్కృతి ఎంత గొప్పదో గ్రహించండి. మహర్షి దయానంద సరస్వతి యజ్ఞం 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 అని ఎందుకు మొత్తుకున్నాడో అర్థమవుతుంది. ఆర్య సమాజం అంటే యజ్ఞం. వాళ్ళు యజ్ఞానికి ప్రాధాన్యం ఇస్తారు, వేదానికి ప్రాధాన్యం ఇస్తారు. వేదాన్ని వదిలేసాం, యజ్ఞాలేమో ఊరికే బొమ్మల పెళ్లిళ్ళలాగా చేస్తున్నాం అంతే. ఇక్కడ కోరికలు తీరడానికి యజ్ఞాలు చేస్తూ కూర్చున్నాం. ఇక్కడ ఈ సంపూర్ణమైన జీవితాన్ని సమర్పించవయ్యా అంటే, ఇప్పుడు ఆ పూర్ణంబూరులో కూడా నెయ్యి ఎందుకు వేస్తారు అంటే, ఆ నెయ్యినే కదా యజ్ఞంలో సమర్పించేది. అంచేది ఈ నెయ్యి దేనికి ప్రతీక? మనం అవగాహన చేసుకోవడానికి ప్రతీక. పూర్ణతత్వం నీకు అవగాహన కావాలి అంటే, నీ జీవితాన్ని మధించి 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 కాచి తోడుబెట్టి మధించి మధించి చివరికి తీసినటువంటి నెయ్యిని దానికి సమర్పించు. ఆ పూర్ణంబూరులో వై, అప్పుడు పూర్ణంబూరు తేను నీకు మాధుర్యం ఆస్వాదన తెలిసినట్టే బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మ బ్రహ్మమేవ మధుమేధయా అని అర్థమైపోతుంది ఈ జగత్త. అది బ్రహ్మజ్ఞానం, బ్రహ్మమేధయ. ఇది మధుమేధయ. ఈ లోకంలో ఏవో రాగద్వేషాలు ఇష్టాయిష్టాలు ఉన్నాయి, అదే మధుమేధ. ఆ బ్రహ్మమేవ మధుమేధయ, ఆ బ్రహ్మ ఇలా కనపడుతున్నాడయ్యా, అంతకంటే ఏం లేదయ్యా, అది లెక్క. ముందు ముందు మనకు భోగిని అన్న చోట ఆ విషయం కూడా వస్తుంది. ఒక పూర్ణంబూరు తినడంలో తెలుగువాడు ఇంత కనిపెట్టాడండి. ఇప్పటికిప్పుడు నాకు తోచిన ఆలోచన కూడా చెబుతున్నాను. ఈ నెయ్యి కలపడం కేవలం ఇప్పుడు షూటింగ్లో కూర్చున్నాక ఇప్పుడు చెబుతుంటే తోచింది. మనం ఆ దృష్టితో ఉంటే తోస్తాయి, నాకేమిటి మీకేమిటి. ఆయనకు తోచింది ఏదో పూర్వజన్మ సుకృతం అని తోసేయకూడదు, మీకు తోస్తాయి, ఆలోచిస్తే తోస్తాయి. పూర్ణంబూరులో ఇంకా కొత్త రకం వచ్చాడని అలా ఆలోచిస్తే అవే తోస్తాయి, ఇలా ఆలోచిస్తే ఇవి తోస్తాయి, ఇలా ఆలోచించాలో నిర్ణయించుకోండి. ఏది ఆలోచిస్తే అది తోస్తుందండి, ఆలోచించకుండానే ఎలా తోస్తుంది? తోచడమే సుకృతం అంటే ఇక మిగిలిన వాళ్ళు ఆలోచించడం మానేస్తారు. అందరూ ఆలోచించాలి, అందరూ తపన పడాలి, నిష్పక్షపాతంగా తపన పడాలి. నాకు తెలుసున్నదే నిజం, అదే బయటికి రావాలని పరిశోధనలు చేయకూడదు. ఎప్పుడు ఏది వస్తుందో అది మనం ఒప్పుకుందుకు సిద్ధపడి పరిశోధన చేయాలి. సత్యం అంటే అంతే. అందుకే శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధన కూడా చూడడం తర్వాత ఏదో ఒక అవరోధాన్ని కోరు కాదని వాళ్ళు పరిశోధన చేశారు. ఆ చేసినప్పుడు ఏదో అందులో తేడా ఉందని రుజువైంది, కాదంటే కాదంటారు. దానికి అంత మాత్రం చేత పూర్వం వాళ్ళు అజ్ఞానం అనాల్సిన పని లేదు. అలాగని పూర్వంలోనే మొత్తం అంతా ఉందండి, ఇంక వీళ్ళు కొత్తగా చేసేది ఏముందండి, వీళ్ళ తలక ఆయన ఆక్షేపించాల్సిన పని కూడా లేదు. ఈ రెండూ పొరపాట్లే. ప్రాచీనాన్ని సమర్థించడం కోసం నవీనాన్ని వ్యతిరేకించక్కల, నవీనాన్ని సమర్థించడం కోసం ప్రాచీనాన్ని వ్యతిరేకించక్కల. ప్రాచీన నవీన మార్గాల సమ్మేళనమే భారతీయ సంస్కృతి, మానవ జీవితం. అటువంటి పూర్ణత్వాన్ని నుంచే ఈ సృష్టి ఏర్పడింది. దాన్ని తిరిగి నువ్వు తెలుసుకోవాలంటే ఈ విడిపోయినటువంటి సృష్టిని నేతి రూపంలో, జీవిత అవగాహన రూపంలో నేతిని పూర్ణంలో వేసినట్టుగా దానికి నువ్వు సమర్పించాలయ్యా అని చెప్పడానికి మనకు ఉదాహరణ ఏమిటంటే, పూర్ణం అనేదాన్ని పూర్ణానుస్వారం రూపంలో చూపిస్తారు. సరిగ్గా విసర్గలు అనే మాట గమనించండి. పూర్ణానుస్వారంలో ఒక సున్న ఉంటే విసర్గలలో రెండు సున్నలు ఉంటాయి. సరిగ్గా మన సంస్కృత అక్షరమాల అదే దాన్ని అనుసరించినటువంటి తెలుగు అక్షరమాల గమనిద్దామండి. ఈ అక్షరం అని ఎందుకన్నారో కూడా అర్థమవుతుంది. ఆ మొదలుకొని క్ష వరకు ఉండేది అక్షం, అక్షరం అదే. అకారంతో మొదలవుతుంది, క్షతో ముగుస్తుంది. ఇవో తర్వాత బండిరాలు అళాలు ఇవన్నీ రూపాంతరాలుగా ఏర్పడ్డాయి. నిజానికి క్షకారంతో ముగియడమే. ఆ మాటకు వస్తే హకారంతోనే ముగుస్తుంది. ఇంకా క్షకారం కూడా తర్వాత కాకేంద్ర షావత్తు పలుకుబళ్ళు మారింది అని చెబుతారు. ఏదైనా అక్షరం అనడానికి క్షరము కానిది. మామూలుగా చెప్పాలంటే మనం మాట్లాడిన మాటలు ఇదివరకు ఏమవుతాయో తెలిసేది కాదు. ఇప్పుడంటే ఏవో రికార్డు అవుతున్నాయి ఉంటున్నాయి, కానీ అదే అక్షర రూపంలో పెడితే శాశ్వతంగా ఉంటాయి. ఓ పుస్తకంలో ఉంటే ఎన్నేళ్లకైనా ఉంటాయి. మన పూర్వం పుస్తకాలు దొరకబట్టే కదా, తాటాక పుస్తకాలు దొరకబట్టి అచ్చు పుస్తకాలు అచ్చు వేసాం, అచ్చు పుస్తకాలు దొరకబట్టి ఇవాళ చదువుకుంటున్నాం. ఇవాళ ధ్వనినే ముద్రించేటువంటి అవకాశాలు వచ్చాయి, పూర్వం ఈ అవకాశాలు లేవు. నవీన వైజ్ఞానికతను ఎప్పుడూ మనం అభినందించాలి. ప్రాచీన వైజ్ఞానికతకు అది పరంపరగా వచ్చింది అని గమనించాలి తప్ప పూర్వులు అజ్ఞానులు అని మాట్లాడకూడదు. అలాగే పూర్వులు జ్ఞానులు అన్నంత మాత్రాన ఇంకా కనిపెట్టేది ఏమీ లేదని అసలే మాట్లాడకూడదు. అది మరింత మూర్ఖత్వం, చేదస్థం అవుతుంది. ఖచ్చితంగా మనం చెప్పింది ఏదైనా వాడు తప్పు అని శాస్త్ర పరిశోధనలు రుజువైతే నిజమేనండి, నాకున్న అవగాహనతో నేను ఏదో చెప్పాను, పొరపాటైతే అంగీకరిస్తున్నాం. ఏమిటట, అందులో పెద్ద కొంపలు అంటుకున్నాయి దానికి, ఇందులో అహంకారానికి పోవలసింది ఏం లేదు. అక్కడ అలా చూస్తే చూడండి, పూర్ణానుస్వారం పూర్ణ బిందువు, విసర్గలు రెండు సున్నాలు. సరిగ్గా విసర్గ మాట చూడండి, నిజంగా అది పూర్ణం అంటే పూర్ణ పదార్థం. విసర్గ అంటే విగతమై, సర్గ అంటే సృష్టిగా ఏర్పడింది. సర్గ అంటే సృష్టి. సర్గస్థిత్యవహారహేతు అని పద్యం రాస్తాడు ధూర్జటి, వినాయకుడు స్మరిస్తూ. సర్గ అంటే సృష్టి, స్థితి అంటే స్థితి కలపన, అవహారం అంటే సంహారం. సర్గ అంటే సృష్టి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. పురాణంలో ఐదు లక్షణాలు ఉంటాయి, ఐదు జాగ్రత్తలు తీసుకోవాలి. నవల రాసేందుకు ఏదో పద్ధతి ఉన్నట్టే, కథ రాసేందుకు ఓ పద్ధతి ఉన్నట్టే, కావ్యం రాసేందుకు ఓ పద్ధతి ఉన్నట్టే, పురాణం రాయడానికి పద్ధతి ఏమిటంటే అందులో సర్గ సృష్టి, ప్రతిసర్గ మళ్ళీ ప్రళయాంతరం పునఃసృష్టి, అలాగే వంశ వంశం ఒక రాజవంశ చరిత్ర, ఋషుల వంశాలు, వంశానుచరితం ఇలాంటివన్నీ ఉండాలి. అంచేత పురాణాలకు చరిత్రలే మూలం, కానీ ఆ చారిత్రక మూలమైనటువంటి కథను చాలా తీర్చిదిద్దుతారు తత్వోపదేశం కోసం. తీర్చిదిద్దిన కథ మొత్తం అలాగే జరిగిందని కూడా అజ్ఞానం, కానీ అసలు చరిత్ర కాదు పుక్కిటి పురాణం అనడం అంతకంటే అజ్ఞానం. ఒక జరిగిన సంఘటనని ఒక నవలగా రాసేటప్పుడు, ఒక కథగా రాసేటప్పుడు, రచయిత చేసేటువంటి మార్పులు చేర్పులు చూస్తే ఈ పురాణ సృష్టి మొత్తం అర్థమవుతుంది. అప్పుడు మనం పురాణాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, ఓహో ఇంక దాన్ని పట్టుకుని వేలాడాల్సిన పని లేదు. అదే సరిగ్గా ఆ వంశానుచరితం అనంటే పురాణం లెక్క. అలాగే మీకు విసర్గ అన్నాడు. సర్గ అంటే సృష్టి, విసర్గ అంటే పరమాత్మ నుంచి విగతమై విడిపోయి సర్గగా సృష్టి ఏర్పడింది. అందుకే ఒక సున్న రెండు సున్నలు అయింది. అంచేది రెండు సున్నలు సమానంగా ఉంటే మీరు జీవించండి. విసర్గలు పెట్టినప్పుడు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉండదండి, రెండు సమానంగా ఉంటాయి. జీవుడు దేవుడు సమానమే. జీవుడు పరిమితం, దేవుడు అపరిమితం, ఇవన్నీ మనం సృష్టించుకున్న విషయాలు. తాను పరిమితమైన తను అనుకుంటున్నంతకాలం పరిమితమే అవుతాడు. ఎవడన్నా నాకేం తెలియదు, నాకేమీ రాదు, మా ఇంట్లో కూడా ఎవరికి ఏమీ రాదు, ఏమిటో మా వంశంలో అందరం ఇలాగే ఉన్నాం అని ఒకటి ఏడుస్తూ ఉంటే ఓ సన్నాసి అలాగే ఏడుస్తాడు. అంచేది జీవుణ్ణి ఏ సిద్ధాంతం పేరు మీద కూడా అల్పజ్ఞుణ్ణి చేసి మాట్లాడవద్దు. జీవుడు కేవలం ఆభాస, ఉన్నది దేవుడే. జీవుడు అల్పజ్ఞుడనే భ్రమలో ఉన్నాడు. అతను సర్వజ్ఞుడనే విషయాన్ని అతనికి తెలియజేయాలి. సర్వజ్ఞుని యొక్క అంశాన్ని మనమే చెబుతూ ఒక్క సర్వజ్ఞుని అంశ అల్పజ్ఞత అవుతుందా? అందులోంచి ఏమన్నా ఒక పావలా 10 పైసలు వచ్చిందని ఏమైనా నిరూపించగలరా? ఒక పావలా వచ్చిందని అనుకుందాం, మిగిలిన ఆయన 30 పావలా అవడా? ఆయన అపరిపూర్ణుడు కదా, పరిపూర్ణుడు ఎలా అవుతాడు? అర్థం లేని సిద్ధాంతాలు పుట్టించారు. జీవుడు దేవుడు ప్రకృతి అన్నీ 3 ఉన్నాయి, 6 ఉన్నాయి, 36 లేవు, ఒకటే ఉన్నది అద్వైతం, ఒకటే సిద్ధాంతం. శాస్త్రీయంగా నిలబడవి వాదం లేవి, అద్వైతం ఒకటే నిలబడుతుంది. అంచేది విసర్గలు రెండు సున్నలు ఖచ్చితంగా జీవుడు దేవుడు ఇద్దరు సమానమే. అంతేకాదు జీవుడు దేవుడికి మధ్యలో ఉన్న దేవుడు చూడండి, రెండు సున్నలకు మధ్యలో ఏముంది? శూన్యం, ఏమి లేదు, మాయా, జగన్ మాయా, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య తీసేయి, రెండు సున్నలు కలిపాయి. అందుకే విసర్గలు ఉచ్చరించినప్పుడు మీరు చూడండి, రామహ అంటే విసర్గలు పెడతారు. ఉచ్చరించినప్పుడు ఏమి ఉచ్చరిస్తున్నారు? హకారం ఉచ్చరిస్తున్నారు. ఎక్కడిది హకారం? అక్షరమాలలోది. అక్షరమాలలో హకారం ఉండగా మళ్ళీ విసర్గలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆలోచించండి, రామహ అంటే విసర్గలు ఎందుకు రాస్తారని? హకారం రాయండి. ఎందుకు రాయట్లేదు? ఆ విసర్గలే ఇలా, మరి ఆ విసర్గలు ఉండేవి కావు, వాటి ఉష్మాలు పోతాయి, లోపల పోతాయి, ఊత్తే పోతాయి, ఊత్తే పోయేవి ఉష్మాలు. అంచేత ఈ భేదం అనేది, జీవదేవ భేదం అనేది ఉంది, ఊత్తే పోతుంది ఉదయ్. అప్పుడు విసర్గలు పూర్ణానుస్వారంగానే మిగులుతాయి. అంచేది విడిపోయి సృష్టి ఏర్పడింది, దీన్ని కల్పిస్తే అయిపోయింది. అందుకే ఈ పూర్ణానుస్వరాన్ని మనం ఏదో 0 0 అంటాం, కానీ సంస్కృతంలో దాన్ని బిందువు అంటారు. పూర్ణ బిందువు, అర్ధ బిందువు, విసర్గలు అంటారు. బిందువు అనే అర్థానికి విచిత్రమైన అర్థం ఉంది. 0 వేరు, బిందువు వేరు. గమనిస్తే 0 అంటే ఇలా గీత గీసి వర్తులాకారంలో ఉండి మధ్యలో ఖాళీ ఉంటుంది. బిందువు అంటే మీకు చుక్కను కూడా బిందువు అంటారు, నీటి బిందువును కూడా బిందువు అంటారు, మంచు బిందువును కూడా బిందువు అంటారు, పాన చుక్కను కూడా బిందువు అంటారు, తేనె చుక్కను కూడా బిందువు అంటారు. మరి తేనె చుక్కలో శూన్యం ఎక్కడుందండి? తేనె ఉందిగా. పాల చుక్కలో శూన్యం ఎక్కడుందండి? పాలు ఉన్నాయిగా. నీటి చుక్కలో నీరు ఉందిగా. మరి ఒట్టి 0 చుట్టేసి బిందువు అంటారేంటి? మరి ఒట్టిస్తున్నాను కూడా బిందువు అని అంటారు. అందులో ఏముంది ఏం లేదనే విషయం నువ్వు జిజ్ఞాసుత్వంతో అర్థం చేసుకుంటే తప్ప తెలియదు. అందులో అన్నీ ఉన్నాయి, అవసరమైనప్పుడు వ్యక్తమవుతాయి. అది మూల ప్రకృతి. మూల ప్రకృతికి అవ్యక్త, అది సాధారణంగా వ్యక్తం కాదు. కానీ వ్యక్త అవ్యక్త స్వరూపిణి. వ్యక్తమయ్యేది ఆవిడే, అవ్యక్తంగా ఉండేది ఆవిడే. అంచేది పూర్ణం అనే పదార్థంలో నువ్వు లోపల ఏమీ లేదనుకుంటే లేదు, ఉందనుకుంటే ఉంది, నువ్వు బయటపడాలనుకుంటే బయటపడుతుంది. ఆ బయటపడిందే సృష్టి. బయటపడింది కేవలం కనిపిస్తోంది తప్ప నిజంగా బయట లేదు, అది దానిలోనే ఉంది. ఇది ఈ అవగాహన కలిగించుకోవడమే పూర్ణత్వ సిద్ధి. అంటే ఏం చేయాలి? ఈ మనిషి కూర్చుని, మగవాడైనా ఆడదైనా ఎవరైనా సరే కూర్చుని, ఏమిటి అసలు ఈ పూర్ణత్వం ఏమిటి, నేను ఎక్కడ విడిపోయాను, నేను మళ్ళీ అందులో ఎలా కలుస్తాను అని ఆలోచన చేయాలి. ఆ అవగాహన చేసి తెలుసుకుని పూర్ణత్వ సిద్ధి పొందడం ఎలాగో 23.5 గంటల్లో మనం ప్రయత్నం చేద్దాం. అందువరకు హైందవ ఆచార సంప్రదాయాల పట్ల అధిక గౌరవ భావంతో నిలబడదాం.